పూజ్యతే ఏన దేవేశో భగవాన్ అంబికాపతి. ఏ తపస్సు అంబికాపతికి పూజ అవుతుందో, ఏ తపస్సు అంబికాపతిని సంతృప్తి పరుస్తుందో, ఆ తపస్సు నేను చేయాలనుకుంటున్నాను గనక అది ఎక్కడ చెయ్యాలి, ఎలా చెయ్యాలి, కాలం ఏమిటి అని అడిగాడు ఇక్కడ. ఎందుకంటే సర్వకాలములు భగవంతుడికి శ్రేష్టములే, కానీ మన సాధనకు కొన్ని విశేషములు ఉంటూ ఉంటాయి. ఎందుకంటే పంటలు మనం ఎప్పుడూ కావలసిందే, కానీ పంటలు పండించడానికి కొన్ని సీజన్స్ ఉంటాయి. ఆ ఋతువుల్లో కాలం అనుకూలించినప్పుడు మనం వేసేటటువంటి ప్రయత్నాలు వ్యవసాయాలు తొందరగా ఫలించే అవకాశం ఉన్నది. గ్రీష్మకాలంలో వ్యవసాయానికి వర్షాకాలం వ్యవసాయానికి తేడా లేదు. అలాగే మనం చేసే సాధనలకు కూడా కొన్ని పవిత్ర కాలములు ఉంటూ ఉంటాయి. అందుకే పెద్దవాళ్ళు మనకి ఈ కాలముల్లో చేయి, ఆ కాలముల్లో చేయి అని చెప్తూ ఉంటారు. అలాగా కొన్ని ప్రధానమైన దేశములు కాలములు రెండు చెప్తున్నాడు. దేశము కాలము ఈ రెండు సమకూడా, దానికి తోడు దీక్ష, ఈ మూడు సమకూడితే ఆ తపస్సు చక్కగా సిద్ధిస్తుంది నాయన. అందుకు ఉత్తమమైనటువంటి ఋతువులు కొన్ని ఉన్నాయి. ప్రతి ఋతువులో కూడా ఉత్తమ కాలాలు ఉంటాయి, కనుక ప్రతి ఋతువు శ్రేష్టమే. అందులో హేమంతము శిశిరము సాధనకి చాలా శ్రేష్టమని మళ్ళీ చెప్తున్నాడు. హేమంతము శిశిరము అంటే మనకు మార్గశిరము పుష్యము మాఘపాల్గుణములు వచ్చినటువంటి విశేషములు. అలాగే శరత్కాలం ఒక విశేష కాలంగా చెప్పారు, వసంత ఋతువు కూడా చెప్పారు. ఇక సూర్యగ్రహణ కాలము, పూర్ణిమ ఇలాంటి పుణ్యతిథులు, వాతావరణంలో కూడా తీవ్రమైన చలి గాని తీవ్రమైనటువంటి వేడి గాని లేని చోట్లు కావాలి. ఇంకా మరికొన్ని విషయాలు ఇతర పురాణాల్లో కూడా చెప్పిన మనం ఒక్కన స్మరించుకున్నట్లయితే, శుద్ధి లేని చోట తపస్సు చేయరాదు. ఇది ముఖ్యం. శుద్ధి అనేటువంటిది ముందు భూశుద్ధి ఎలా జరుగుతుందో చెప్పారు. మనం ఉన్నటువంటి భూమి ఇది శుద్ధి కావాలి అంటే మట్టి భూమి అయితే దున్నితే గాని శుద్ధి కాదుట, దున్నాలి అక్కడ, కొంతైనా దున్నాలి. అందుకే జనక మహారాజు యజ్ఞం చేసే ముందు భూమిని దున్నాడని చెప్తారు. ఆ దున్నితే గాని అది యజ్ఞానికి తపస్సుకి వినియోగింపబడదు. అదే మనం శిలామయమైనటువంటివి అంటే ఇప్పుడు మన ఇళ్లలో వేసుకున్న ఫ్లోరింగ్ అనుకోండి, అదైతే మాత్రం తడి గుడ్డతో తుడిస్తే గాని అక్కడ సాధన చేయడానికి లేదు. ఇది ప్రత్యేకంగా చెప్పారు, శుద్ధి కావాలి. పైగా అక్కడ దుమ్ము ధూళి లేని చోటు కావాలి. అంటూ మైలా మొదలైనవి ఉన్న ఇళ్ళు సాధనలకు పనికిరావు. అక్కడ ఏ మంత్రం చేసినా ఏ స్తోత్రం చేసినా ఫలించదు. ఇవన్నీ సాధకులకి చాలా ముఖ్యమైన విషయములు. ఈ విషయములు మనకి భాగవతంలో కూడా చెప్పబడుతూ ఉంటాయి, ఉద్ధవ గీతలో కొన్ని చెప్పారు, అదేవిధంగా ఇతర పురాణాల్లో కూడా ఉన్న అంశములు సాధకులకు పనికొచ్చేవని చెప్తున్నాం. అలాగే కేవలం కర్ర మీద కానీ రాయి మీద కానీ గుడ్డ మీద కానీ కూర్చుని జపం చేసినా తపస్సు చేసినా మంచిది కాదు. కర్ర రాయి గుడ్డ ఈ మూడు పనికిరావన్నాడు ఇక్కడ. ఒకవేళ పీట వేసినా దానిపై దర్భాసనము చిత్రాసనము కంబళి ఆసనము వేసుకోవాలి. పైగా వస్త్రధారణ నుంచి చాలా మందికి తెలిసిన విశేషములే, ఈ సాధన కావాలయ్యా అను కనుక ఏకాంతమైన స్థలమై ఉండాలి. పాడుపడ్డ చోట్లు గాని శిథిలమైనటువంటి ప్రాంతములు గాని కూడదు. ఎందుకంటే అక్కడ దుష్టశక్తి సంచారంతో నువ్వు ఎంత చెప్పుకున్నా ఉత్తిష్ఠద్దు భూత పిశాచాహ అన్నంత తొందరగా ఉత్తిష్ఠద్దు కావవి, అవి కూడా ఉంటూ ఉంటాయి. అంతేకాదు తపస్సు చేస్తున్న వాడి తపస్సును కబళిద్దామని చూసే కొన్ని దుష్టశక్తులు ఉంటాయి. ఎందుకంటే బ్రతుకున్నంత కాలం ఒక్క సాధన కూడా చెయ్యకుండా, ఎందుకంటే నమ్మకాలు బాగు చేసుకోవడానికి అవకాశం ఈ దేహంలో తప్ప ఇంకో దేహంలో లేదు, గుర్తుపెట్టుకోండి. కనుక దీపముండగ ఇల్లు చెక్క పెట్టుకోవాలి, దేహముండగ సాధన చేసుకోవాలి. ఆ తర్వాత ఏం లాభం లేదు. ఆ తర్వాత చూర్లు పట్టుకు వేలాడము, ఇంకోటింటి మీదకు దూరాలను ప్రయత్నించడం ఇది జరుగుతుంటుంది. వాడు ఉత్తిష్ఠిత భూత విశాస నీళ్లు చల్లగానే అంత దూరం పరిగెట్టాల్సి వస్తుంది. కానీ వాడు చేస్తున్న జపం నుంచి వచ్చే శక్తిని పుచ్చుకుని బతికేద్దామని కొందరు చూస్తూ ఉంటారు. అందుకే జపం చేసేటప్పుడు మాల కనబడకుండా వస్త్రాన్ని కప్పుకోవడం ఇవన్నీ అందుకోసం. వాళ్ళు దృష్టి మాత్రం చేత కబళించగలరు, అలాగే జపాన్ని బయట కనకూడదు. ఇవన్నీ పెద్దవాళ్ళు ఊరికనే చెప్పలేదు. మనం చేసేటప్పుడు చుట్టూ ఎన్ని రకాలు ఉంటాయో చూడగలగాలంటే వేరే చూపు కావాలండి. మనం తేలిగ్గా తీసి పారేస్తాం. నమ్మకం లేని వాడికి జపం కూడా అక్కర్లేదు, దాన్ని నమ్మితే దీన్ని కూడా నమ్మాలి. కనుకనే పెద్దవాళ్ళు ఇవన్నీ చెప్పారు. కొంతమంది ఎన్ని చేసినా ఎన్ని జపాలు చేసినా ఎందుకు ఫలించట్లేదంటే ఇదిగో ఇక్కడెక్కడో లోపం వస్తుంది అనమాట ఇవన్నీ. అందుకు ఆ శుచి అయిన చోటు అనేది చాలా ప్రధానంగా చెప్తున్నారు. మన ఇంటిని శుచి చేసుకుని కానీ చెయ్యలేం, కానీ క్షేత్రాదులు స్వతసిద్ధంగా శుచి గనక శక్తివంతంగా చార్జ్డ్ అనమాట. అలాంటి చార్జ్డ్ అయిన చోటుకు వెళ్ళినప్పుడు తొందరగా అవుతుంది. మీరు పచ్చి కట్టెని మండించడం మహాకష్టం, ఎండిన కట్టెని సులభంగా మండించగలం. అదేవిధంగా క్షేత్రములన్నీ ఎండిన కట్టె వలె సులభంగా మనకి సాధనకి పనికొస్తాయి. కనుకనే ఇక్కడ ప్రత్యేకించ కాలములు ఇవన్నీ పిల్లవాడికి చెప్తున్నాడండి తండ్రి. ఎవరు మధ్యం దినుడు అడిగిన పిల్లవాడికి, పైగా తీవ్రమైనటువంటి వేడి గాని తీవ్రమైనటువంటి చలి గాని ఉన్న చోట్లలో చేయరాదు. ఎందుకంటే శరీరం స్వస్థతగా ఉండాలి. స్థిర సుఖమాసనం అని చెప్పాడు పతంజలి యోగ సూత్రాల్లో. కనుక నీ శరీరాన్ని క్షోభింపజేసుకునే పరిస్థితి చుట్టూ ఉండకూడదు. అలాగని సుఖాలు మరిగి కాదు. సుఖంగా సుఖాసనం వేసుకోమన్నారు కనుక నేను ఈజీ చైర్లో జపం చేస్తానంటే కాదు అక్కడ అర్థం. దాంతో ఎక్కడికెక్కడ జాగ్రత్తగా తెలుసుకోవాల్సింది. పైగా రాత్రుల్లో కూడా కొన్ని సాధనలు చేసుకోవచ్చు. కొన్ని మంత్రాలకి రాత్రులు చాలా ప్రత్యేకించి ఆ రాత్రి సాధనలు చాలా విశేషంగా చెప్పారు. అంతర్ముఖత్వానికి రాత్రి ఉపాసనలు చాలా విశేషంగా పనిచేస్తాయి. పైగా ఎత్తైన పర్వత శిఖరాల్లో చేసే సాధనలు చాలా విశేషంగా ఉంటాయన్నారు. నదీ తీరములు, సముద్ర తీరములు, దేవాలయములు, ఎత్తైన పర్వత ప్రాంతములు, అవి విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి సుమా. ఇక శివక్షేత్రములన్నీ కూడా అత్యధికమైన ఫలితాన్ని ఇస్తాయి. పైగా ఏకాంతానికి భంగం కాని చోట్లలోనే సాధన చేసుకోవాలి. కోనేరులు, తోటలు, ఇత్యాదులు కూడా సాధనకి చాలా అనుకూలమైనవి. పైగా మనస్సు ఎక్కడ కూర్చుంటే వెంటనే ఒక ఆనందానుభూతిని, తృప్తిని చెందుతుందో ఆ చోట అన్నిటికంటే గొప్పదయ్యా అన్నాడు. ఇంత చెప్పి అదెందుకు చెప్పాడండి, మన వైబ్రేషన్స్ అని అంటూ ఉంటాం. కొంతమందికి కొన్ని చోట్లకి వెళ్ళేటప్పుడు ఏదో తెలియని అశాంతి ఎందుకో తెలియదు. కనుక ఆ చోట్లలో అటువంటి మనస్సుకు ఒక దైవం వైపు వెళ్ళగలిగేటువంటి ఒక స్థితిని ఇచ్చే వాతావరణాలు ఉంటాయి, అవి చాలా శ్రేష్టం సుమ. అలాగే శరీరాన్ని తీవ్రంగా ఉపవాసాలతో కృషింపజేసుకున్నా జపం చేయలేరు, అలాగే శుభ్రంగా తిన్నా చేయలేరు. అందుకు సాత్వికమై యుక్తమైన ఆహారాన్ని తీసుకోవాలి. అంటే భారతీయులు చెప్పే అన్ని మార్గములు ఒకే మూలం నుంచి పుట్టాయి, వేద మూలం నుంచి. మీరు అది యోగం అనండి, జపం అనండి, ఏమనండి, ఇప్పుడు రకరకాల యోగాలు మనకు వస్తూ ఉన్నాయి. ఒకటి చెప్పింది ఇంకోటి చెప్పడం, ఎందుకంటే వీడి శిష్యులు వీడికి ప్రత్యేకంగా ఉండాలి గనక సమన్వయం అనేది లోపం అవుతుంది. కానీ భారతీయ సంస్కృతిలో జపయోగం కూడా చాలా విశేషం. అసలు అన్నిటికంటే గొప్ప యజ్ఞం జపయజ్ఞం, అందుకే దానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాను. కథతో పాటు సాధనకు పనికి వచ్చే విషయాలు కావాలి కదా. అన్ని యజ్ఞాల కంటే గొప్పది జపయజ్ఞం. యజ్ఞానాం జపయజ్ఞోస్మి అన్నారు. ఎందుకంటే అంతర్ముఖులే ధ్యానంలో మనస్సును పరమాత్మ యందు నిలపడం చాలా శ్రేష్టం అని నేను చెప్పగానే శ్రేష్టమని మీరు అనుకోగానే అయిపోలేదు. అది నిలపడం మహాకష్టం, అంతే కదండి. మానస వనచర వరసంచారము నిలిపి మూర్తి బాగుగా పొడగనే వారు ఎందరో మహానుభావులు గాని వాళ్ళు దొరకడం మాత్రం మహాకష్టం. మనస్సు అనే కోతిగాన్ని నిలపాలంటే మహాకష్టం. ధ్యానం అక్కడికి గాని జరగదు. కానీ జపం అనేది ఉన్నదే, అది అటు మనస్సుకి ఇటు బాహ్యానికి మధ్యలో ఉంటుంది అది. కనుక ఇందులోంచి అందులోకి తీసుకెళ్ళడానికి జపం అన్నిటికంటే గొప్పది. కొంతమంది నా జపం చేస్తూ ఉంటే మనస్సు నిలబడలేదండి అంటూ ఉంటారు. నిలబడకపోయినా పర్వాలేదు, చేయండి అంతే. ఎందుకంటే మనసు నిలబడకపోయినా శబ్దం పనిచేస్తుంది కదా. శబ్దం ప్రాణశక్తిలో స్పందనని తెస్తుంది. ఇది అన్నిటికంటే ముఖ్యం. అది తప్పకుండా నీలో ఉన్నటువంటి దుస్సంస్కారాలని దహనం చేసి సత్సంస్కారములను మేల్కొలిపి చిత్తశుద్ధికిచ్చి క్రమంగా నేను ధ్యానంలో పండేలా చేస్తుంది. జపంతో ధ్యానం కలిపి చెయ్యవచ్చు, కానీ ధ్యానం కుదరకపోయినా జపం చేసుకోవచ్చు. ఒకవేళ జపము ధ్యానము కలిపి చేస్తే అది పెద్ద యోగం, అది సగర్భం అని చెప్తారు. జపాల్లో హై స్టేజ్ అది. కనుకనే ఏదోలా జపం చాలా విశేషం. అందుకే యజ్ఞానాన్ జపయజ్ఞోస్మని స్వామి ప్రత్యేకించి భగవద్గీతలో చెప్పడానికి కూడా కారణం అది. అదే మంత్ర జపం, నామ జపం, ఏదైనా నామజపం కూడా జపయజ్ఞమే తెలుసుకోండి. మంత్రోపదేశం లేకపోతే నామమే మంత్రం, దాన్నే అలా చేసుకుని సిద్ధి పొందుకోవచ్చు. కానీ ఏ మంత్రం ఏ నామం అని కాదు, నువ్వు ఎంత గట్టిగా చేసేవనే దాని మీద సిద్ధి ఉంటుందంటే. మహామంత్రాలు పొంది కూడా సాధన చేయడు ఒకడు, ఒకడొక్క నామాన్ని గట్టిగా పట్టుకుంటాడు వాడు పొందని ముక్తిని వీడు పొందగలడు. ఎందుకు సాధన తీవ్రత, శ్రద్ధ. శ్రద్ధ అంటే గురువాక్యంపై శాస్త్రవాక్యంపై అచంచలమైన విశ్వాసం శ్రద్ధ. శ్రద్ధ లేని వాడికి ఏ జపము సిద్ధించదు, ఏ సాధన సిద్ధించదు. కనుక గురువుని దైవంగా, గురువాక్యం శాస్త్రంగా భావించి చేసింది శ్రద్ధ. అది చాలా ప్రధానం. అందుకని ఆయన శ్రద్ధతో నువ్వు ఈ చెప్పిన చోట్లలో, ఈ చెప్పిన కాలాల్లో తపస్సు చేసుమా. పైగా అన్నిటికంటే గొప్ప తపస్సు ఏదంటే, ఏది పరమాత్మ అనుగ్రహం కోసం చేస్తామో అదే గొప్ప తపస్సు అన్నాడు. తపస్సులు అనేక రకాలు ఉంటూ ఉంటాయి, రకరకాల దీక్షలు పడుతూ ఉంటాం మనం. కానీ పరమాత్మ అనుగ్రహం కోసం చేసినటువంటి తపస్సు మాత్రమే ఉత్కృష్టమైన తపస్సు అనిపిస్తుంది సుమా. అది జనన మరణాలు లేని శివసాయుజ్యాన్ని కలిగిస్తుంది. అందువల్ల నువ్వు శివపదం పొందాలనుకుంటే శివుని సేవ చేసి నిరంతరం శివారాధనతో జపం చేసేటప్పుడు దానికి కొన్ని అంగములు కూడా ఉంటాయి. జపం అంటే కేవలం మంత్రజపం చేయడం మాత్రమే కాకుండా దానికి అంగముగా పూజ, స్తోత్రము, ఇచ్చాదులు కూడా, కవచము, ఇవన్నీ కూడా కలుస్తాయి. కలిస్తేనా జపం సాంగోపాంగం అవుతుంది సుమ. కనుకనే నువ్వు శివారాధన చేస్తూ ఈ జపాన్ని చేయాలి. పదమాస్థాతు మాస్థాచేత్ కురు సేవా ఉమాపతేహి, ఉమాపతిని సేవించు. నిజంగా తండ్రి అంటే ఈయనేనండి, తండ్రి హరిజేరిమనియడి తండ్రి తండ్రి అన్నట్లుగా భగవద్ అభిముఖంగా ప్రేరేపణ చేస్తున్నాడు పుత్రుణ్ణి. శివసేవార్చనం కర్తం యది వాంఛా తవోత్తమం. అసలు తపస్సు అంటే ఏమిటి అని అడిగేవే గొప్ప తపస్సు. శివసేవ చెయ్యాలి, శివుడు అనుగ్రహం పొందాలని అనుకున్నావే అదే పెద్ద తపస్సు అన్నాడండి. ఇంత చెప్పి ఈ మాట అన్నాడు, ఇది చాలా ముఖ్యమైన మాట. ఆ పరమాత్మ సంతోషించాలి, దానికి ఏం చేయాలని అడిగేవే ఇదే పెద్ద తపస్సు. ఎంతమందికి పుడుతుంది అయ్యా ఈ బుద్ధి? కనుకనే శివానుగ్రహం పొందాలని అనుకోవడమే, శివసేవ చెయ్యాలనుకున్న కోరికే పెద్ద తపస్సు అన్నాడు. భగవంతుడిని సేవించాలన్న కోరికే పెద్ద తపస్సు, చాలు దానితో నీకు అన్నీ వస్తాయి అన్నాడు. ఏంటి మాట అంటే, కోరుకున్నది మాత్రం వచ్చేస్తాయా? వస్తాయి. ఆ కోరిక ఊరుకోలేదు, ఆ కోరిక నేను తప్పకుండా తరింపజేసింది. ఒక్కడు గుర్తుపెట్టుకుంటే చాలు, చిన్నపాటి శివ ప్రీతి మన మనస్సులో కలిగినా అది తప్పకుండా మనకు ముక్తినిస్తుంది, ఇందులో సందేహమేం లేదు. పరమహంస చెప్పిన మాట అదే, నువ్వు ఒక్క అడుగు ఆయన వైపు వేస్తే 10 అడుగులు నీవే పోస్తాడని చెప్పాడైనా, అది గుర్తుపెట్టుకుంటే చిన్నపాటి ఆ కోరిక పెద్ద తపస్సు చాలు, అది అన్ని తెచ్చేస్తుంది నీకన్నాడు. అంటే కోరుతూ కూర్చుంటే అని కాదు, ఆ కోరిక కోరికతో ఆగదు, అది నిన్ను దించుతుంది ఇందులోకి, అది అన్ని తీసుకొస్తుంది. ఇది చెప్పాడు మహానుభావుడు చిట్ట చివరి మాటగా. కనుకనే నువ్వు తప్పకుండా అడిగేవే సంసారం నుంచి ఎలా తరిస్తానని, తరిస్తావు ఇందులో సందేహం లేదు. ఎందుకంటే సంసార క్లేశ నాశకుడు పరమానంద దాయకుడైన పరమేశ్వరునిపై నీ చిత్తము అటువైపు మళ్ళింది గనక ఇది చాలు నీకు, అటువైపు మళ్ళీతే చాలు అంటూ మధురమైన ఆకారం కలిగినటువంటి ఆ శివస్వరూపాన్ని వర్ణించట, ఎలా ఉంటాడా శివుడు అనేది అది ధ్యానిస్తూ ఆరాధన చేసుకో అని ఆరాధనా కార్యం ఎలా చెయ్యాలనే విధానాన్ని కూడా ఉపదేశించాడు తండ్రి. అయితే ఇప్పుడు అడిగాడు, రకరకాల క్షేత్రములని చెప్పేవే, నేను అన్ని తిరగను, నువ్వే చెప్పు ఏ క్షేత్రానికి వెళ్ళమంటావు అని అడిగాడు ఇప్పుడు తండ్రి. అప్పుడు ఏ దేశ సర్వలోకేషు చంద్రాలంకృత మస్తక సాన్నిధ్యం కురితే యత్ర శివ కారుణ్య విగ్రహ. కారుణ్య విగ్రహుడైన శివుడు చంద్రశేఖరుడు ఎక్కడ సన్నిధి వహించాడో ఆ చోటుకు వెళతాను నువ్వు చెప్పు అన్నాడు. ఇక్కడ ఇప్పుడు ఏ చోటు చెప్తాడు? చిదంబరం. ఎందుకంటే అదే చెప్పుకుంటున్నాం గనక. కానీ నేనేం చెప్పాడు చూడండి జాగ్రత్తగా, సమాధానం ఎలా చెప్తున్నాడు. ఎందుకంటే గొప్ప జ్ఞాని ఈ గ్రంథం ఇచ్చినవాడు వ్యాసదేవుడు, సామాన్యుడు కాదు, బ్రహ్మజ్ఞాన ప్రతిపాదన చేసినవాడు. మరి శివుడు సన్నిధి చేసిన చోటు నాకు చెప్పు అంటే శివుడు సన్నిధి చెయ్యని చోటేది? ఎందుకంటే మనం అతి తెలివైన వాళ్ళం, భగవంతుడు ఎక్కడున్నాడంటే ఎక్కడ పెడితే అక్కడ ఉన్నాడండి అంటాం, కానీ ఎక్కడ పెడితే అక్కడ చూడగలమా? కబుర్లకే ఎంతైనా చెప్పచ్చు, అంతటా ఉన్నాడండి అంతటా ఉన్నాడండి. అంతటా ఉన్నవాడి కోసం ఏ క్షేత్రాలు తిరగాలండి అంటాడు ఒకడు పెద్ద మేధావిలాగా, సంతోషం. కానీ అంతటా చూడగలిగితే తిరగక్కర్లే, చూసే వరకు తిరగాల్సిందే. కనుకనే ఇక్కడ ఈ మాటకి పిచ్చి ప్రశ్న, శివుడి సన్నిధి ఎక్కడని అడుగుతావా? ఎక్కడలేడయ్యా అనొచ్చు, అన్నాడు కూడా ఈయన, కానీ అర్థం చేసుకున్నాడు. ఎందుకంటే ప్రశ్నలోనూ ఒక తెలివైన మాట ఉన్నది చూడండి, ప్రశ్న ఎంత బాగుందో. ఎందుకంటే మనం శ్రద్ధగా పట్టించుకోం కనుక ప్రశ్నలు అర్థం కావు, సమాధానం తర్వాత అర్థం చేసుకోవచ్చు, ముందు ప్రశ్న అర్థం చేసుకుందాం. ఎత్ర శివ కారుణ్య విగ్రహ సాన్నిధ్యం కురుతే, ఈ మాట వేశాడండి. కారుణ్య విగ్రహుడైన శివుడు ఎక్కడ సన్నిధి చేసి ఉన్నాడు? ఇది మాట. శివుడు తత్వరూపంతో అంతటా ఉన్నాడు, కానీ కరుణతో ధరించిన విగ్రహంతో ఎక్కడున్నాడు? ఇది విగ్రహము అనగానే ఒక ఆకారం, ఒక ఆకారంతో స్వామి ఉన్నప్పుడు ఒక క్షేత్రం అని వస్తుంది. సర్వత్రా ఉన్నవాడు అంటే ఆకారం లేదు దానికి, ఆకారం లేకుండా నిరాకారుడే నిరంజనుడే సర్వత్రా ఉన్నాడు. ప్రహ్లాదుడు వారు అదే చెప్పాడు, సర్వత్రా విష్ణు ఉన్నాడు అంటే నిరాకారుడే నిరంజనుడే సర్వత్రా విష్ణు ఉన్నాడు. కానీ హిరణ్యకశిపుడు ఏమనుకుంటున్నాడు? ఆకారం ధరించి సర్వత్రా ఉన్నాడని పొరపడబడుతున్నాడు అతను. ఓహో, తమరు గోల అదా? సరే, అంతటా ఆకారం లేని వాడే ఉన్నవాడెవడో వాడు నీ కోసం ఆకారం ధరించి కనబడతాడు అన్నాడు. అంతే, ఎవరు? ప్రహ్లాదుడు అన్నాడు. ఆలస్యం స్తంభం చీల్చుకొచ్చాడు అంతే కదా, తర్వాత కదా మనకు తెలిసింది. అందుకు ఇక్కడ అంటున్న మాట ఏమిటండి, కారుణ్య విగ్రహుడైన శివుడు ఎక్కడుంటాడు అని అడిగాడు. కారుణ్య విగ్రహుడు అంటే ఇదేమిటిది? పంచదారతో చేసే బొమ్మ పంచదారపు బొమ్మ, వెండితో చేసే బొమ్మ రజత విగ్రహం, స్వర్ణంతో చేసే బొమ్మ స్వర్ణ విగ్రహం. మరి ఈయన విగ్రహం ఏంటండి? కారుణ్య విగ్రహం. మన విగ్రహము? మన విగ్రహం పంచభూత వికార విగ్రహం. పరమాత్మ విగ్రహము కారుణ్య విగ్రహం. ఇది రెండు, ఈ మెటీరియల్ వేరు ఆ మెటీరియల్ వేరు, ఇది తెలుసుకోవాలి. కానీ ఇది కూడా అట్టాంటిది అనుకోవద్దు, ఆయన విగ్రహం కారుణ్య విగ్రహం. సువర్ణ ప్రతిమలో సువర్ణం తప్ప మరే ఉండదు, కారుణ్య విగ్రహంలో కారుణ్యం తప్ప మనకుటి ఉండదు. పరమాత్మ శరీరం అంతా దయ దయ దయ, ఆయన రూపమంతా దయ. ఎందుకంటే రూపం అక్కర్లేని వాడు రూపం ధరించాడు. ఎందువల్ల? అవసరమా? అనుగ్రహం. అనుగ్రహంతో రూపం ధరించాడు గనక ఆయన రూపమంతా అనుగ్రహమే. కనుక కారుణ్య విగ్రహ అనే మాట చూపించాడు. కరుణ పుట్టి సర్వవ్యాపకుడైన పరమాత్మ ఒక చోట వచ్చి కూర్చుంటే అది క్షేత్రం అవుతుంది. కనుక కారుణ్య విగ్రహుడైన ఆ శివుడు ఎక్కడ సన్నిధి చేశాడో చెప్పు అంటే ఈ మహానుభావుడు చెప్తున్నాడు తండ్రి, శివస్య సన్నిధి సర్వ ప్రపంచోసు దయానిధేహే. కరుణానిధి అయిన పరమేశ్వరుడికి ప్రపంచమంతా ఆయన సన్నిధి. ఎందుకంటే ఆయన కరుణ లేని చోటు ఏదో చెప్పు. ఉదయిస్తున్న సూర్యుడిలో ఆయన దయ ఉంది, వీస్తున్న గాలిలో ఆయన దయ ఉన్నది, ప్రవహిస్తున్న నీటిలో ఆయన దయ ఉన్నది. లేదా ఆ దయ లేకపోతే ఈ వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది, ఈ నీరు ఎక్కడి నుంచి వచ్చింది? ప్రపంచమంతా ఆయన దయ ప్రవహిస్తుందండి, పట్టుకోగలగాలి. కానీ ఉదయించే సూర్యంలో ఆయన దయ ఉంది, అందులోంచి ప్రాణశక్తిని ప్రశ్నిస్తున్నాడు. నువ్వు అడిగినా అడగకపోయినా, నీకోసం నీటినిచ్చాడు, నీకోసం గాలినిచ్చాడు, చైతన్యాన్నిచ్చాడు. ప్రపంచమంతా దయ దయ దయ, శివుడి దయ తప్ప ఇంకోటి లేదు. అందుకే దయానిధి అయిన శివుడి సన్నిధి కాని చోటేదయ్యా ఈ ప్రపంచంలో, ఈ కోణంలో చెప్తున్నాడు ఆయన. అందుకే తమిళనాట ఒక మాట ఉన్నది, అన్బే శివం అని అంటారు తమిళు. శైవ సిద్ధాంతంలో మంత్రం అది, అన్బే శివం. అన్బే అంటే ప్రేమ, అన్బే శివం అంటే ప్రేమయే శివుడు. ఎంత చక్కటి మాట చూడండి. ఏమిటా ప్రేమ? మనకి ప్రేమ అనే మాట కూడా చాలా భయంకరంగా తయారైంది ఈ రోజుల్లో. ఈ రోజుల్లో ఉంటే ఎప్పటి నుంచో పాడవడం మొదలైంది ఆ శబ్దం. కానీ ప్రేమ రూప ప్రియంకరి అని చదువుతాం లలితా శాస్త్రనామాల్లో. ప్రేమ అనే శబ్దం చాలా గొప్పది. అసలు వేదంలో ప్రేయసి ప్రియే అనేటువంటి మంత్రం కూడా ఉన్నది. కానీ శబ్దాలన్నీ చాలా తక్కువగా వాడడం వల్ల ఇప్పుడు అసలు శబ్దం వినబడగానే ఏదోలా వినబడుతుంది మనకి. కనుక ప్రేమ, పరమాత్మని ప్రేమకి దయ అని పేరు, ఆయనపై మనకున్న ప్రేమకు భక్తి అని పేరు. కనుకనే ఆయన్ని ప్రేమేమిటి? దయ. కరుణయే శివుడు, ఇదొకటి మాట. సర్వ జగత్తుకి శుభం కలిగించడం ఆయన స్వభావం, అందుకే శివుడు ఆయన పేరు. అందుకే కృష్ణ పరమాత్మ భారతంలో చెప్తాడు, శివమిచ్చేన్ మనుష్యానాం తస్మాత్ శివ ఇతి స్మృత. సర్వజీవులకి శివమివ్వడం ఆయన స్వభావం కనుక శివుడు అని పేరయ్యా. శివం అంటే శుభం. శుభం ఇవ్వాలి అని ఆయనకు అనిపిస్తేనే కదా మనకు శుభం వస్తుంది. ఆయనకు శుభం ఇవ్వాలని ఎందుకు అనిపిస్తుంది? మనం ఏదో ఇస్తామనా? మనకి ఎవరికో ఏదో ఇవ్వాలనిపిస్తుంది, వాడు ఏదో ఇస్తాడని. అంతే, ఇంకేమీ లేదు. ఏదీ లేదండి, ఊరికనే ఇచ్చానంటే పుణ్యం వస్తుందని, అది కూడా ఏదో ఉంటుంది అక్కడ. కానీ పరమాత్మ ఇన్ని ఇచ్చాడండి, ఇందాక చెప్పినవన్నీ ఆయన ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? అవుట్ ఆఫ్ లవ్, అది ఆంగ్లంలో చెప్పాడు. కేవలం ప్రేమతో ఇచ్చాడు, దయతో ఇచ్చాడు, అందుకే ఏం అవసరం లేదు దయ. అందుకు దయానిధి అయినటువంటి ఆ పరమాత్మ కృపతోనే సర్వప్రపంచంలో సన్నిధి వహించాడయ్యా. నాత్సేవ పుత్ర సుమతే తద్విముక్తం జగత్ క్వచిత్. శివుడు లేని చోటు ఈ ప్రపంచంలో అణువు కూడా లేదు సుమా. శివం లేకపోతే శవమే, ఆయనే అంతా వ్యాపించున్నాడు. భావయంతి నయే బుద్ధ్యా తద్విధం సకలం జగత్. కనుకనే సర్వం శివమయం జగత్ అనే జ్ఞానం కలగనంత వరకు చిత్తము పండలేదని అర్థము. చిత్త పాకేనతే హీనా సదా ముహ్యంతి జన్మసు. ఎవరైతే సర్వం శివమయమని తెలుసుకోరో వారు ఇంకా మోహంలో పడి జన్మలు ఎత్తుతూ ఉంటారు. ఒక్క మాటలోనే మొత్తం ఉన్నదండి. కనుకనే కోటి శాస్త్రాల సారం ఒక్క వాక్యంలో చెప్తాను విను అంటాడు సూత పౌరాణికుడు. సూత సంహితల వాక్యం చిట్ట చివరి చాప్టర్లో మొత్తం అన్ని అధ్యాయాలు పూర్తి చేసి చిట్ట చివరికి అన్ని ఉపనిషత్తుల గురించి చెప్తాడు సూత సంహితలో. నేను చెప్పాను సూత సంహిత గురించి మీకు. చెప్పి చివరికి ఒకటే మాట చెప్తాడు, జ్ఞానం అంటే ఒక్క వాక్యంలో చెప్తున్నాను విను, సర్వం శివమయం జగత్. ఇదొక్కటి, సర్వం శివమయం, విశ్వమంతా శివమయం, మరొకటి లేదు. ఇదొక్కటే జ్ఞానం, ఇంకోటి లేదు. విశ్వమంతా శివమయం అయినప్పుడు నువ్వెవడివి? విశ్వం నుంచి విడిగా ఉన్నావా? నువ్వు అందులో పడేవి కదా, కనుక నువ్వెవడివి? శివోహం. ఇదే జ్ఞానం అంటే. అది రాలేదా? అది రానంత వరకు పుడుతూనే ఉంటావు. మరి నాకు అనిపించట్లేదండి, అంటే జన్మలు ఇంకా చాలా ఉన్నాయన్నమాట. అది పోవాలంటే ఏం చేయాలి? సాధన చేయాలి. అది ఇక్కడ మొదలెట్టాడనమాట. సర్వం శివమయం జగత్ అని తెలిసే వరకు పుట్టుకు పుడుతూ ఉండాలి. అయ్యా మీరు శివమయం జగత్ అన్నారు, విష్ణుమయం జగత్తా? శివమయం జగత్ అని మళ్ళీ అడగద్దు దయచేసి. ఉపనిషత్తు భాషలో సర్వం బ్రహ్మమయం జగత్. మళ్ళీ బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మ అనుకునేరు. బ్రహ్మ అంటే పరమాత్మ. ఆ పరమాత్మనే శివుడని, ఆ పరమాత్మనే విష్ణు అంటాం. కనుక సర్వం పరమాత్ముడు వెలిగే ముచ్చట బాగా తెలుసుకోవే. హరియట హరుడట అఖిలాండ కోటులట, అందరిలో పరమాత్ముడు వెలిగే ముచ్చట బాగా తెలుసుకోవే. అంతటా ఉన్నాడు. సకల భూతముల యందు నీవయ్యుండ మదిలేకపోయిను దుడుకుగల నన్ను ఏ దొరకుడుకు బ్రోచురా అన్నారు త్యాగరాజస్వామి. అన్నిట్లో ఉన్నవట, నాలో లేవుట. నాలో లేవుటండి, లేడా, ఇంట్లోనే ఉన్నాడు. అన్నిట్లో ఉన్నప్పటికీ నాలో నిన్ను చూడలేకపోతున్నానే అని బాధ అనమాట. ఆ చూడలేకపోవడమే దుడుకు అంటే అజ్ఞానం. ఇంత చక్కటి మాట చూడండి. కనుకనే సర్వము శివమయమని తెలిసేటంత వరకు కూడా వాడికి చిత్త పాకము కాలేదు, అంటే వాడికి మెచ్యూరిటీ రాలేదు. స్పిరిచువల్ మెచ్యూరిటీవే మోక్షం అంటే మరేంటో కాదు. అది రావాలయ్యా, అది రావడం కోసం సాధన చేయాలి. అంతా శివమయం అని తెలియడం కోసం ఒకటవడు కూర్చుని సాధన చేయాలట. అందుకే మడి కట్టాలండి. మడి అంటే తడిబట్ట తీసుకట్టాలి కదా. ఈ సదాచారాన్ని ఎప్పుడు నిందించద్దు, దాని ప్రత్యేకత దానికి ఉంది. మడి కట్టాలి. మడి అనే మాట గురించి, మడి అనే మాట ఆచార పరిభాషలో వదిలి వ్యవసాయ పరిభాషలో చెప్పండి. మడి కట్టడం అంటే మీకు బాగా తెలుస్తుంది, పచ్చని గోదావరి సీమలో ఉన్నారు కనుక మడి కట్టడం అంటే తెలుస్తుంది. ఏమిటి మడి అంటే? నారుమడి. పంట పండించే ముందు మడి కడతారు. ఏమి పొలం అంతా పంట వేయాలి, పొలం అంతా ముందు వేయొచ్చుగా, నారుమడి ముందు వేస్తారు. ఈ నారుమడిలో అవసరమైన విత్తనాలన్నీ వేసి దాన్ని పరిరక్షిస్తూ అది ఒక దశక తర్వాత వచ్చిన తర్వాత తీసుకుని పొలం అంతా వేస్తారు. కనుక సర్వం శివమయం జగత్ అనే పంట పండించే వరకు కూడా నువ్వు నియమబద్ధంగా సాధన చేస్తూ ఒక చోట మడిగా ఏకాగ్రంగా సాధన చేయాలి. ఇది చెప్తున్నాడు ఇక్కడ, అర్థమైంది కదా. అందుకు ఇవన్నీ అవసరమే. ఎప్పుడు పొలం పూర్తిగా వేసే వరకు మడి ఎంత అవసరమో అదేవిధంగా సర్వం శివమయం అనే జ్ఞానం సిద్ధించే వరకు కూడా ఈ ఆచారములు వ్యవహారములు సాధనలు ఇవన్నీ అవసరమే. అందుకని పెద్ద మాటలంటూ ఇవి వదిలేస్తే అటుకి వెళ్ళలేక ఇటుకి ఉండలేక దెబ్బతింటారు. అందుకే మహానుభావుడు ఎంత చక్కగా చెప్పాడో చూడండి. అందుకు చిత్తపాకేనతే హీనాహ సదా ముహ్యంతి జన్మసు. కనుకనే చిదంబర రహస్యం అనే గ్రంథం కేవలం క్షేత్రమాహాత్మ్యం చెప్పడం కోసం ఉద్దేశించింది కాదు, అది పరతత్వ జ్ఞానం చెప్పడం కోసం పుట్టింది. చిదంబర రహస్యమే ఉపనిషత్ జ్ఞానం, అది ప్రధానమయ్యా నాయన. కనుక శివుడు ఎక్కడున్నాడు అని ప్రశ్న అడుగుతావేంటి నువ్వు? ఎక్కడ పెడితే అక్కడే ఉన్నాడు. కలడం బోధి కలండు గాలి కలడు ఆకాశం పునని కుంభినిలాగా. అయితే నువ్వన్న విషయం పట్టి తపపాక విహీనాస్తే జ్ఞానహీనా భృతా జనా. తపపాకము లేనటువంటి వారు, జ్ఞానహీనులు లేనటువంటి వారు ఆ సిద్ధి కోసం క్రమంగా తమను తాము శుద్ధి చేసుకుంటూ సాధన చేయాలి. గనక శివుడు కరుణతో కొన్ని చోట్ల ప్రత్యేకమైనటువంటి తన లీలాభిభూతుల్ని ప్రదర్శిస్తాడు. ఆ లీలాభిభూతులు ప్రదర్శించిన చోట్లే క్షేత్రములని చెప్పబడుతూ ఉంటాయి. ఎందుకంటే నది అంతా ప్రవహిస్తూ ఉన్నప్పటికీ కూడా మనం స్నానఘట్టాల దగ్గర దిగి మాత్రమే స్నానం చేయగలం. అంతేగాని గంగలో స్నానం చేయండి, ఎక్కడి నుంచో కొండ నుంచి దభీమని దూడు చేయలేం మనం గంగలోకి. స్నానఘట్టాల దగ్గర స్నానం చేయగలం. అలాగే భగవంతుడు సర్వవ్యాపకుడైన క్షేత్రాల్లోనే ఆయన పట్టుకోగలం. ఆ విధంగా నువ్వు అటువంటి స్వామి సన్నిధి చేసినటువంటి పవిత్రమైన క్షేత్రములు చాలా ఉన్నాయి. అందులో నువ్వు ఇప్పుడు వెళ్ళవలసిన చోటు చెప్తూ ఉన్నాను. అక్కడ అనేకములైనటువంటి దివ్యములైన వృక్షములతో ఉన్న మహారణ్యం అది. ఈ అనంత భూమండలంలో మేరువును ఆధారం చేసుకుని విస్తరిలేని భూమండలం ఇది. ఈ భూమండలం అంతా కూడా శివక్షేత్రమే. అందున ప్రత్యేకించి భరతావని దీని గురించి వివరిస్తున్నారు ఇక్కడ. భారతావని క్షేత్రమే అన్నాడు. ఎన్నో క్షేత్రాలున్న పెద్ద క్షేత్రం భారతదేశం. అందుకే ఈ దేశంలో పుట్టడమే అదృష్టం. ఆధ్యాత్మిక జ్ఞానానికి మోక్షం అనే పంట పండించుకోవాలి అంటే దానికి తగ్గ సారవంతమైన భూమి ఒక్కటేనండి భారతదేశం, తప్ప మరొకటి కాదు. ఎన్ని మీరు ప్రయత్నించినా ఈ మాట భాగవతం చెప్పింది, విష్ణుపురాణం చెప్పింది, మళ్ళీ ఇక్కడికి రావాల్సిందే. భోగానికి కొన్ని భూములు, యోగానికి కొన్ని భూములు. ఇది యోగ భూమి, దీని స్వభావం యోగం. అయితే మరి భోగం అక్కర్లేదా అంటే యోగానికి ఎంత అవసరమో అంత భోగం ఇక్కడ చాలు. అసలు యోగం పొందే యోగం లేక భోగంతోనే బతుకులు వెళ్ళగొట్టే లోకాలు భూములు కొన్ని ఉన్నాయి. అక్కడ పుట్టకపోవడం మన భాగ్యం, ఇక్కడ పుట్టడం భాగ్యం. కనుక దీన్ని సద్వినియోగం చేసుకోవాలి, చేసుకోకపోవడం దౌర్భాగ్యం. ఏం చేస్తాం? ఇక్కడ యోగాన్ని చూడలేకపోవడం అదొక పెద్ద, ఆ లక్షణాలు ఇక్కడ తేవాలని ఒక తాపత్రయం. ఇది చాలా ప్రమాదకరం అండి. నేను వాటిని నిందిస్తున్నాను నేను అనుకోను, కానీ ఉప్పుని ఉప్పు రుచితోనే ఉంచాలి, పంచదారని పంచదార రుచితోనే ఉంచాలి. దేని విలువ దానిదే. కానీ పంచదారని ఉప్పుగా మార్చాలని తాపత్రయం మాత్రం వద్దు. అలాగే యోగ భూమిని భోగభూమిగా మార్చాలని తాపత్రయం వద్దుది. యోగ భూమి యోగానికి దెబ్బ కాకుండా. ఎప్పుడైతే యోగము వేదము ధర్మము జ్ఞానము స్వభావంగా గల భూమి నుంచి ఇది తీసే ప్రయత్నం మనం చేసామో, ఆ తీసే ప్రయత్నానికి చాలా పేర్లు పెట్టుకున్నాం, సెక్యులరిజం మొదలైన పేర్లు. అవన్నీ తీయడం మొదలైన దగ్గర నుంచి భారతీయత, భారతదేశం క్షీణించడం మొదలైంది. ఇందులో సందేహం లేదు. మళ్ళీ భారత జాతి ప్రపంచంలో ఉత్తీర్ణం కావాలి అంటే, ఉత్కృష్టం కావాలంటే దీని ఆధ్యాత్మిక ప్రాణశక్తి కాపాడబడినప్పుడు మాత్రమే అవుతుందని మళ్ళీ వినయంగా మనవి చేసుకుంటూ ఉన్నాను. ఎందుకంటే ఈ యోగం తెలిసినటువంటి పాశ్చాత్యులు ఈ భూమి వైపు తిరుగుతున్నారు, జన్మ సార్థకత కోసం ఇటు తిరుగుతున్నారు. మన నీ మధ్య తెలిసిన వార్త ఏంటంటే, అమెరికాలో ఒక అమెరికన్ స్త్రీ ఆమె తన సంతానాన్ని కనడం కోసం బృందావనానికి వచ్చి అక్కడ సంతానాన్ని కనదిట. కృష్ణుడు పుట్టిన నడయాడిన చోట మనకు బృందావనం వెళ్తే అబ్బే ఎలా ఉందండి అంటాం. ఆమె చూడలే, ఆమె చూసినది మనం ఏం చూడలేకపోయామో ఆలోచించింది. ఇక్కడ అది చూడగలిగే చూపు కోసమే ఈ ప్రవచనాలన్నీ మనం. కనుక భారతదేశమే శివ సాన్నిధ్యంతో ఉన్నటువంటి అయ్యా ఎన్నో ఉన్నాయి, ఇందులో శివ సన్నిధి కలిగిన క్షేత్రములు ఎన్నో ఉన్నాయని చెప్తున్నాడు వాజ్పేయి గారు. చెప్పినట్టు జిస్ దేశ్ మే సబ్ కంకర్ హే శంకర్ అన్నాడు మహానుభావుడు. ప్రతి రాయి శివుడు ఏం చెప్పాడు, ఆ సేతు సీతాచలం, సేతు రామేశ్వరం, సీతాచలం కేదారం. చెప్పండి ఆ సేతు సీతాచలం ఏమిటి? రామేశ్వరం కేదారం సర్వం శివమయం జగత్ అంతే. ఆ భావన ఈ దేశంలో ఉంటే లభిస్తున్నది మనకి. అందుకే ఈ పవిత్రమైనటువంటి ఈ దేశంలో పుట్టి కూడా ముక్తి కోసం ఎవడు ప్రయత్నించడో వాడు భగవంతునిచ్చిన ఒక గొప్ప అవకాశాన్ని చేజేతులా నాశనం చేసుకునేవాడే సుమ. ఈ మాట మళ్ళీ చెప్తున్నాడు ఇక్కడ భరతఖండం యొక్క గొప్పతనం. ఇలాంటి స్థలములు సహస్రాని మహీతలే, వేల కొలదిగా ఉన్నాయి సుమ ఈ పావన భరత భూమిలో. వీటిలో శివునికి ప్రియమైనవి చాలా ఉన్నాయి, కానీ ముఖ్యమైన చెప్తున్నాను విను. తేషు తిల్లవనం దివ్యం తపోవృద్ధికరం మహత్. తపస్సును వృద్ధి చేసుకోవాలంటే తిల్లవనం చాలా గొప్పది. తిల్లవనం అంటే చిదంబర క్షేత్రం ఉన్న వనం. అప్పుడు కేవలం వనంగా ఉండేది, ఆలయాదులు లేవు. మీరు ఒకటి తెలుసుకోవాల్సిందంటే ప్రాచీన కాలంలో క్షేత్రముల యందు ఆలయాదులు లేవు. తర్వాత యుగాల్లో ఆలయాలు వచ్చాయి. ఎందుకంటే సూక్ష్మదృష్టి నశించడం మొదలైన తర్వాత ఈ ఆలయముల ద్వారానే మనం అక్కడున్న తేజస్సును తెలుసుకోగలం. పూర్వం మహాత్ముల క్షేత్రానికి వచ్చితేనే ఆ దివ్యత్వం ఉందనేటువంటి ప్రగాఢమైన శ్రద్ధతో సూక్ష్మ దృష్టితో అక్కడున్న దైవాన్ని దర్శించగలిగేవారు. ఇప్పుడు మనకు అక్కడే ఏదో ఉండాలి, విగ్రహమో ఏదో ఉంటే అప్పుడు కనుక నమ్మలేము. ఎందుకంటే కలియుగంలో రాను శిలాదృష్టిలు వస్తాయట. అందుకే అరుణాచలం గురించి చెప్తారు, ప్రథమ యుగాల్లో జ్యోతిర్మయంగా కనబడిందని, తర్వాత యుగంలో స్వర్ణమయంగా కనబడిందని, ఆ తర్వాత తామ్రంగా కనబడిందండి, కలియుగంలో శిలగా కనబడింది. ఎందుకంటే మన దృష్టులు శిలాదృష్టులు, అది మాత్రం ఎప్పుడు జ్యోతే. ఎందుకంటే భౌతికమే సత్యం అనుకునే యుగం పేరు కలియుగం, భౌతికవాద యుగం, మెటీరియలిస్టిక్ అవుట్లుక్ అని అంటాం. అది కలిగిన యుగం, ఎన్ని చెప్పినది మాత్రం పోదు ఈ యుగంలో మనకి. కానీ పుణ్యభూముల్లో సంచరించాలంటే ఈ అవుట్లుక్ పనికిరాదండి. అందుకు ఆ క్షేత్రంలో ఎందు నిష్ట కలిగించడం కోసం ఇంత విస్తారంగా చెప్పడం జరుగుతుంది. తేషు తిల్లవనం దివ్యం తపోవృద్ధికరం మహత్ సర్వైరపు పురాణస్తదుత్తమం పరికీర్తితం. ఇంతవరకు వచ్చిన ప్రాచీన శాస్త్రములు అన్నింటిలోనూ దాని గొప్పతనం చెప్పారయ్యా అన్నాడు. అక్కడికి పురాణం అంటే ప్రాచీన శాస్త్రములు. ఎందుకంటే ఎప్పుడు మాట ఇది, ఏనాటి మాట, మనం ఇప్పుడు లెక్కలకు అందదు ఈ మాట కథ జరుగుతున్న సమయంలో. తస్య మధ్యగతం స్థానం, ఆ తిల్లవనంలో నువ్వు ఎక్కడికి వెళ్ళాలో చెప్తాను చూడు. అక్కడ తిల్లవనం మధ్యంలో సెంటర్ పాయింట్ లో శ్రీ మూలస్థాన నామకం, మూలస్థానం అనే క్షేత్రం ఉన్నది. ఎప్పటికీ మీరు చిదంబరంలో వెళితే నటరాజ మందిరం వెనక వైపు నుంచి తిరిగి వెళితే అక్కడ ఉంటాడు ఈ మూలస్థానం. ఆ శ్రద్ధతో వెళితే కనిపిస్తుంది. అక్కడ తిరుమూలనాథర్ అని పిలుస్తారు ఇప్పుడు ద్రవిడ భాషలో. తిరుమూలనాథర్, తిరు అంటే ఏమిటి కొద్ది, శ్రీ, శ్రీ మూలనాథుడు అని, మూలనాథ లింగం అని. ఆ మహాలింగం అక్కడుంది, అక్కడికి వెళ్ళి జపం చేయమని చెప్పాడు. ఇప్పటికీ కూడా అక్కడ గాని చేసిన జపం ఉన్నదే అత్యధికమైన ఫలితాన్ని ఇస్తుంది. ఇప్పటికీ కూడా ఆలయం ఉంది తిరుమూలనాథర్ అనే పేరుతో. అప్పటికి ఇది తప్ప మరొట్లేదు ఈ మహానుభావుడు వెళ్ళినప్పుడు. అయితే అప్పుడు ఆలయం ఏమి లేవు, లింగం మాత్రం ఉంది అక్కడ. ఒక వృక్షపు మూలంలో మహాలింగం ఉన్నది ఇతర వెళ్ళేట సమయానికి. ఆ దుర్గమమైన అరణ్యం, అడుగు కూడా పెట్టలేము ఆ సమయంలో. అంటే మహారణ్యం, ఎవరో కొద్దిమంది సూక్ష్మ శరీరాలతో సంచరించేటువంటి సిద్ధులు మాత్రమే వెళ్ళగలిగే తప్ప మానవ మాత్రుడు వెళ్ళలేనటువంటి మహారణ్యం అది. అక్కడికి వెళ్ళమని అడిగిన కొడుకుని, పిల్లవాడిని. అది ఉపనయనమైన తర్వాత కొంచెం వేదాధ్యయనం చేసిన బ్రహ్మచారిని అండి ఆయన్ని పంపిస్తున్నాడు అక్కడికి.